నిండు హృదయంతో ఈ సంగారెడ్డి గర్ల్స్ సహవాసం కొరకు మనం ప్రార్థించడం సిద్ధపడదాం, వాక్యం వదులుతుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వచనం నుంచి 11వచనాలు మనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వచనం నుంచి 11వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదును. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడ్డ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడి ఉన్నది. ఎలా అనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపు వచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదును. ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారిమై ఆయన జీవించుడు చేత మరణిశ్చయముగా రక్షింపబడుదును. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చదవబడ్డ ఈ లేఖన భాగం అర్థమవడానికి దైవాత్మ మనందరికీ సహాయం చేయనుగాక. విశ్వాస జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో చాలాసార్లు క్రైస్తవ్యం గురించి మనం వింటాం కానీ అంత స్టడీ చేయము, అంత సీరియస్గా పట్టించుకోము. కానీ ప్రభు మహాకృప మనం అనుదిన సహవాసాలు రోజు ఆరాధించడం, రోజు వాక్య ధ్యానంలోకి వచ్చాం కాబట్టి క్రైస్తవ్యానికి ప్రాథమికమైన అంశాల మీద అవగాహన కలగడానికి ఇనాగ్రేషన్స్లో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే మనం విశ్వాసం కొరకు తెలుసు, విశ్వాసం కొరకు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మారు మనసు కొరకు కూడా మనం వింటూ ఉన్నాం, మారు మనసు గురించిన అవగాహన కూడా కలిగి ఉండడం కొరకు మనం లూకాసువార్త 15వ అధ్యాయంలో ఒక్క పాపి మారు మనసు పొందితే దేవునికి ఎంత సంతోషమో మనం స్టడీ చేస్తూ వచ్చాం. ఇక్కడ ప్రాముఖ్యంగా నేను ఈ ప్యాసేజ్లో నుంచి ఈ ప్రత్యేక ప్రతిష్ట ఆరాధనలో, ఈ ఐక్య ఆరాధనలో మీ అందరి గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్న మాట పాపి పరిశుద్ధుడిగా మారడం, అనీతిమంతుడు నీతిమంతుడిగా మారడం, దోషి నిర్దోషిగా మారడం. దాన్ని ఏమంటామంటే జస్టిఫికేషన్ అంట. జస్టిఫికేషన్ చాలాసార్లు మతం పుచ్చుకున్నారా, మతం మారారా అన్న పదాలు లోకంలో వినపడతాయి. అది కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టే మాటలు. కానీ బైబిల్ పరిభాషలో దీన్ని ఏమనాలంటే ఎస్ విఆర్ జస్టిఫైడ్, మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం, మేము నిరపరాధులుగా తీర్చబడ్డాం, మేము నిర్దోషులుగా తీర్చబడ్డాం, మేము పరిశుద్ధులుగా తీర్చబడ్డాం అని చెప్పాలి. వాస్తవానికి వాళ్ళకి అర్థం కాదు, మనం అర్థం చేసుకోవాల్సిన మాట. ఈవెన్ మీరు మీ పిల్లల్ని క్రైస్తవ్యంలోకి తీసుకురావడం, బైబిల్లోకి తీసుకురావడం, యేసుక్రీస్తు ప్రభువులోకి తీసుకురావడం, లేకపోతే ఒక సంఘాన్ని కట్టుకోవడం, ఒక సహవాసాన్ని కట్టుకోవటం, దాని వెనకాల మనందరికి ఉండాల్సిన కామన్ ఆబ్జెక్టివ్ ఏమై ఉండాలి అంటే, మనం నిరపరాధులుగా అపరాధులను మార్చే పనిలోకి వచ్చాం, మనం దోషులను నిర్దోషులుగా మార్చే పని ప్రారంభించాం, మనం శిక్షార్హులను శిక్ష నుంచి తప్పించే పని ప్రారంభించాము అని మనకు అర్థం కావాలి. దట్ ఈజ్ కాల్డ్ జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ జస్టిఫికేషన్ అంటే ఏంటో అర్థమైతే మనం ఏం పని చేస్తున్నామో, ఇప్పుడు దాకా పిల్లలు చక్కగా సాక్ష్యాలు చెప్పారు, మేము సహవాసాలు కడతాం, మేము ఇన్స్పైర్ అయ్యాము, అవన్నీ బాగున్నాయి. పిల్లలకు అర్థం కావాలి, తల్లిదండ్రులకు అర్థం కావాలి, సేవ చేస్తున్న మన అందరికీ అర్థం కావాలి. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఏం సాధించడానికి చేస్తున్నాం, అవగాహన కలగడానికి ఈ ప్యాసేజ్లో 11 వచనాల మీద కొంత అవగాహన మనం కలగాలి. అవగాహన చేసుకోవడానికి ఈ రాత్రి ఐక్యారాధనలో ప్రయత్నం చేద్దాం. అందులో మనం ఇక్కడ రిపీటెడ్గా రాయబడుతున్న మాట, నేను 5వ అధ్యాయం 1వ వచనం మీద మనసు పెట్టండి. సాధ్యమైతే బైబిల్ ఖచ్చితంగా ఉండాలి, నోట్స్ ఖచ్చితంగా ఉండాలి, పెన్ ఖచ్చితంగా ఉండాలి, నోట్స్ రాసుకోండి లేకపోతే అండర్లైన్ చేసుకోండి. నాకు కూడా ఈ ప్యాసేజ్ ఈరోజు దీని కొరకు సిద్ధపడతా ఉండగా చాలా ఆశీర్వాదకరంగా అనిపించింది, అత్యవసరం అనిపించింది కూడా. సో 5వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, కాబట్టి 1వ వచనం, కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి అని రాయబడింది. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్నాడు. నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే అర్థమేంటి? 9వ వచనం ఇంకొక మాట రాయబడింది, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్న మాట రాయబడింది. సో నీతిమంతులుగా తీర్చబడ్డానే జస్టిఫికేషన్ అంటారు. దాన్ని ఇంకా వేరువేరు పదాలతో ఈ ప్యాసేజ్లో ఆత్మదేవుడు పౌలు భక్తుల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లాగే 5వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడింది, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. నీతిమంతులుగా తీర్చబడ్డం, నీతిమంతులుగా చేయబడ్డం, దాన్ని నేను అర్థమయ్యే భాషలు ఎలా అన్నా. ఇక దాన్ని ఏమంటాము, శిక్షార్హులం, పాపులం, ఉగ్రతకు పాత్రలు, ఆ పదాలు అక్కడ రాయబడ్డాయి. 5వ అధ్యాయం 6వ వచనం ఎలా అనగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. రెండు మాటలు, బలహీనులు, భక్తిహీనులు. మనలో బలం లేదు, మనలో భక్తి లేదు, రెండూ లేవు. బలహీనులు, భక్తిహీనులు అని రాయబడింది. 8వ వచనంలో మనం ఇంకా పాపులమై ఉండగా, వీఆర్ సిన్నర్స్, పాపులము అని రాయబడింది. 10వ వచనం భయంకరమైన మాట, ఎలా అనగా శత్రులమై ఉండగా, మనం ఎనిమీస్ దేవునికి, మనం దేవుని దృష్టిలో పాపులం, మనం దేవుని దృష్టిలో భక్తిహీనులు, తిరుగుబాటు స్వభావం గలవారు, అవిధేయులు, దైవదోషకులు, కృతజ్ఞత లేనివారు. ఎన్నన్నా పెట్టుకోవచ్చు, దాన్ని తిమోతి పత్రిక రాస్తాడు. మనుషులు ఎలా అంటారు అంటే స్వార్థపరులు అని ప్రారంభించాడు లిస్ట్, అది భయంకరంగా ఉంటారు. ఇక్కడ శత్రువుల మాట, పాపుల మాట, భక్తి లేనుల మాట, అది మన పరిస్థితి. కానీ ఈ ప్యాసేజ్ ఏమంటుందంటే లెక్క ప్రకారంగా ఊరేయాలి, ఖండఖండం నరికి చంపాలి, ఏలగట్టాలి, మెర్సీలెస్ కిల్లింగ్ ఇవ్వాలి, ఘోరంగా చంపాలి. ఆ చావు మిగతా వాళ్ళందరికీ భయం పుట్టాలి. అలాంటి పదాలు అవన్నీ. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి వాళ్ళ కొరకు అక్కడ రాయబడ్డ ఆరో వచనం ఎలా అనగా, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు అంటలే చేద్దాం, యుక్త కాలమున యవన కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఆయన వయసు ఎంత? 33 సంవత్సరాల వయసు. ఆయన చావు ఎలాంటిది? భయంకరమైన చావు. ఎవరి కోసం ఆయన చావు? ఇదిగో ఈ శత్రువుల కొరకు, ఈ పాపుల కొరకు, ఈ భక్తిహీనుల కొరకు. చంపాల్సిన దేవుడు, ప్రాణం తీయాల్సిన దేవుడు, ఉరియాల్సిన దేవుడు, సిలువ కేసు కొట్టాల్సిన దేవుడు ఆయన చచ్చిపోవటం, ఆయన సిలువ ఎక్కటం, ఆయన రక్తం కార్చటం, ఆయన ప్రాణం పెట్టటం, ఆయన ప్రాణం పెట్టటం. దాన్ని ఏమన్నారంటే, ఏమని చెప్పాలి ఈ కార్యాన్ని, ఏమని పిలవాలి అన్న మాట దగ్గర రాయబడ్డ మాట, ఏమని పిలవాలి అన్న మాట దగ్గర రాయబడ్డ మాట ఏంటంటే, దాన్ని అక్కడ రాస్తున్న మాట పాసేజీలోని 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరిచిచ్చున్నాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ మానిఫెస్టేషన్ ఆఫ్ ద అగాపే లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆ షరతులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అపారమైన ప్రేమ మనల్ని జస్టిఫై చేసింది. ఆశ్చర్యం ఏంటంటే, ఈ ప్యాసేజ్ మనకేం మాట్లాడుతుందంటే, దేవుడు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, కానీ అన్జస్టిస్గా చేయలేడు. ఆయన ఆయనకు ఆయనే వైలేట్ చేయలేడు. నేను ఎలా అంటాను, జనరల్గా జస్టిఫికేషన్ అంటే న్యాయం చేయడు. జస్టిఫికేషన్ అన్న మాట దగ్గర న్యాయం చేయాలి. వాస్తవానికి ఇప్పుడున్న కోర్టులో తీసుకొచ్చి, ఇదిగోండి వీడు శత్రువు, వీడు ఏమంటే రాయబడింది, పాపి, వీడు శత్రువు, వీడు పాపి, వీడు భక్తిహీనుడు, వీడు బలహీనుడు, ఈ పదాలన్నీ తీసుకొస్తే జనరల్గా ఏ న్యాయస్థానమైనా ఏం చేస్తుందంటే, మేబీ ఊరేయకపోవచ్చు కాక ఖచ్చితంగా జైల్లో పెడతారు, ఖచ్చితంగా జైల్లో పెడతారు. ఎంతో కొంత పెనాల్టీ, ఎంతో కొంత శిక్ష, ఎంతో కొంత శిక్ష. దాన్ని మనం ఏమంటామంటే, దట్ ఈజ్ జస్టిస్. వాడు తప్పు చేశాడు, కోర్టు సరిగ్గా శిక్షించింది. వాడు తప్పు చేశాడు, సమాజం సరిగ్గా శిక్షించింది. వాడు తప్పు చేశాడు, వాడికి మనం లోకల్ భాషలో మాట్లాడితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అంతే, జరగాలి. వాడు తప్పు చేశాడు, దానికి జరగాల్సిన శాస్తి కరెక్ట్గా జరిగింది అని మనం మాట్లాడాలి. దట్ ఈజ్ జస్టిస్. కానీ ఈయన జస్టిస్ ఎట్లా ఉందంటే, తప్పు చేసిన వాడిని ఉరియ్యాలి, తప్పు చేసిన వాడిని పాతేయాలి, తప్పు చేసిన వాడిని కండ నరకాలి, తప్పు చేసిన వాడిని సిలువు కేసు కొట్టాలి. విచిత్రం, అవన్నీ జరిగాయి, కానీ తప్పు చేసిన వాడి మీద జరగలేదు. ఏ తప్పు చేయని దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, దేవుడు తన కుమారుణ్ణి అట్లాగే శిక్షించాడు. ఒళ్ళంతా జల్లెడ. అసలుకి యెషయా 53వ అధ్యాయం ప్రవచనంలో అలా రాయబడింది. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో బాగా చూపించారు. చూడడానికి కూడా కళ్ళు చూడడానికి వల్ల కాక కళ్ళు మూసుకునే చిత్రాలు. ఎందుకు అంత ఘోరమైన శిక్ష? ఆవిడ చేసింది తప్పది, వాడు అలాగే చంపాలి. తప్పు చేస్తే దేవుడి చట్టం అలాగే చెప్తుంది. కానీ అక్కడ శిక్షించబడుతున్న ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన ఏం తప్పు చేయలే. దేవుని ప్రేమ ఏం చేసిందంటే జస్టిస్ చేసింది. కానీ ఆయన శిక్ష అనుభవించాడు, ఆయన కుమారుడు శిక్ష అనుభవించాడు. చాలాసార్లు ఈ సత్యం వినబడతా ఉంటుంది, కానీ ఎందుకో యవన బిడ్డలకు అర్థం కావాలి. మేబీ యవనస్తుల సహవాసం ప్రారంభమైంది కాబట్టి, మైనర్గా ఉన్నప్పుడు కాలేజీలో ఆడుతూ పాడుతున్న వయసులో ఏదైనా డ్యామేజ్ చేస్తే దానికి జస్టిస్ ఏంటి? వీడు పాడు చేశాడు, టీవీ పగలగొట్టాడు, వస్తువు పగలగొట్టాడు, కంప్యూటర్ పగలగొట్టాడు, దాన్ని జస్టిస్ ఏంటి? పెనాల్టీ కట్టాలి, దాన్ని రిపేర్ చేయించాలి. తప్పైందండి ఇంకోసారి చేయడని చెప్పి సంజయ్ రాసి ఇవ్వాలి. ఎవరు రాసి ఇవ్వాలి? వాడేమో బుడ్డోడు, తప్పు చేశాడు, ఎవరు రాసి ఇవ్వాలి? వాళ్ళ నాన్న వచ్చి నిలబడతాడు, వాళ్ళ అమ్మ వచ్చి నిలబడుతుంది. మా బాబు చేసిన తప్పు మా తప్పు, వాడు కట్టాల్సిన పెనాల్టీ మేం కడతాం, వాడు పడాల్సిన మాటలు మేం పడతాం, వాడి పక్షంగా మేము సంజయ్ చేస్తాం, వాడి పక్షంగా మేము అప్లికేషన్ రాసిస్తాం. మమ్మల్ని క్షమించండి. దాన్ని ఏమన్నామంటే అమ్మ ప్రేమ నాన్న ప్రేమ అన్నాం. ఏ ప్రేమ అయితే మన గుండెల్లో ఈరోజు కనబడతా ఉందో ఆ ప్రేమను మించిన ప్రేమ దేవుని ప్రేమ అన్న విషయం అర్థమైతే జనరల్గా ఈ యవనకాలం, ఈ యవనకాలం ఎలాంటిదంటే చాలా ప్రేమ కొరకు చాలా పరితపించే వయసు. ఎక్కడ ప్రేమ దొరికినా ఆ ప్రేమను ఎందుకు పోగొట్టుకోవాలి, ఆ ప్రేమను ఎందుకు పోగొట్టుకోవాలి? ప్రాముఖ్యంగా ఈ యవన కాలంలో ఉన్న పిల్లలకి ఆపోజిట్ పర్సన్స్ మీద ఉన్న అట్రాక్షన్, ప్రేమ అది రకరకాలుగా లోకం చూపిస్తూ ఉంది. కానీ మనకి దేవుని ప్రేమ అర్థమైతే, క్రీస్తు ప్రేమ అర్థమైతే, మన హృదయంలో ప్రేమించాలి అన్న ఆ స్వభావం, లేకపోతే ఎవరినైనా ప్రేమించాలి అని ఎదురు చూస్తూ ఉంటే దానికి ఎవరు అర్హులు కాదు. నీ పట్ల ఎంతో ప్రేమ చూపించి, ఎంత ప్రేమ, ఆయన ఈ మాట అంటాడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో అంటాడు, తన ప్రాణం పెట్టివాడి కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. తన ప్రాణ 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టివాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. నేను దేవుని ప్రేమ అర్థమైతే ఎట్లా అంటాను, నా బైబిల్ అంది, నీ నెత్తి మీద ఉన్న ఒక వెంట్రుక కూడా నీది కాదు, నీ ఎత్తు నీది కాదు, నీ పర్సనాలిటీ నీది కాదు, నీది అని చెప్పడానికి ఏది లేదు, నువ్వు నా సొత్తు అన్నాడు ఆయన, మీరు మీ సొత్తు కారు అన్నాడు ఆయన, మీరు మీ సొత్తు కారు అన్నాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చివరి వచనం, మీరు మీ సొత్తు కారు. 19వ వచనం మొదటి మాట, మీ దేహం దేవుడి వలన మీకు అనుగ్రహించబడింది. నేను అని ఒకవేళ సహజంగా మనం వింటూ ఉంటాం, నేను అన్న మాటను బైబిల్ ఏమందంటే, ఆ నేను అన్న మాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పి ఎవరైనా బయట చెప్తే చెప్పుండొచ్చు గాక, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదు, అది శాతాన్ ఇచ్చే కాన్ఫిడెన్స్ అని నా బైబిల్ అంటా ఉంది. నేను ఏది చేసినా నాకేంటి లాభం, నేనెందుకు దేవుడి కోసం సమయాన్ని ఇవ్వాలి, నేనెందుకు మనుషుల కోసం సమయాన్ని ఇవ్వాలి, నేను బాగుండాలి, నేను. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను వాడు పుట్టుకకు బైబిల్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాడు క్రియేటర్ కాదు, దేవుడు సృష్టించాడు దేవదూతని. దేవుడు సృష్టిస్తే ఆ దేవదూత ఏం మాట్లాడాలి? నాట్ ఐ బట్ మై గాడ్ అని పిలవాలి. కానీ వాడు ఏమంటాడంటే, ఐ నేను. దయచేసి పరిశుద్ధ లేఖనాల వెలుగులో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన కీలకమైన లేఖన భాగం. కాబట్టి నేను ప్రభు ప్రేమను బట్టి ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ ప్యాసేజ్ని అర్థం చేసుకుందాం, మనల్ని మనం అర్థం చేసుకుందాం, ఆయన సరిగ్గా అర్థం చేసుకుందాం. తప్పకుండా దీవెనకరంగా మనకి ఈ సహవాసం ఉంటుంది, ఈ వాక్య ధ్యానం ఉంటుంది, దాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. ప్రాముఖ్యంగా పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుతున్నమాట, అంటే ఇది ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయము తెలుగు బైబిల్ కంటే ఇంగ్లీష్ బైబిల్లో తెలుగు బైబిల్ కంటే ఇంగ్లీష్ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు అంటే అర్థం కావడానికి ఇలా రాయబడ్డాయి. వాటిని అర్థం చేసుకోవడానికి జస్ట్ ఆ ప్యాసేజ్ నేను షేర్ చేస్తున్నాను. ఇంగ్లీష్ బైబిల్ ఉంది కాబట్టి ఐజయా 14:13 నుంచి చదువుతా ఉన్నా. యూ సెడ్ ఇన్ యువర్ హార్ట్ ఐ విల్ అసైన్ టు ద హెవెన్స్, ఐ విల్ రైజ్ మై థ్రోన్ అబౌవ్ ద స్టార్స్ ఆఫ్ గాడ్, ఐ విల్ సిట్ ఎన్థ్రోన్ ఆన్ ద మౌంటైన్ ఆఫ్ అసెంబ్లీ ఆన్ ద అట్మోస్ట్ హైట్స్ ఆఫ్ ద మౌంట్ జపాన్, ఐ విల్ సెండ్ అబౌవ్ ascend above the tops of the clouds, I will make myself like the most high, I నేను అన్న భావజాలం ఎవరిదంటే వాడిది, శత్రువుది, శత్రువుది. కలువరు ప్రేమ అర్థమైతే, యేసుక్రీస్తు ప్రభు అర్థమైతే, బైబిల్ దేవుడు అర్థమైతే, మనలో ఆ హృదయ సింహాసనం మీద మనం కూర్చోము, ఎవరిని కూర్చోబెట్టము, మనము సాక్షాత్తు ఆయన పాదాల దగ్గర పడతాం. మనల్ని మనము ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి కరుణా పాదాల దగ్గరకు మనం అప్పగించుకుంటాం. నిజంగా మన జస్టిఫికేషన్ ఆయన ఏం చేశారంటే, మనల్ని ఎంత ఘోరంగా చంపినా తక్కువే, ఎంత ఘోరంగా చంపినా తక్కువే, నేను అంత ఘోరమైన పాపాలు ఏం చేశాను అన్నా అని ఒకవేళ నీకు అనిపిస్తే ప్రభు నీకు ఏమైనా సహాయం చేయాలి. బైబిల్ ఏమంటుందంటే కమిషనే కాదు, ఒమిషన్ ఇస్ ఆల్సో సిన్. చేయరాని తప్పులు చేయడమే కాదు, చేయాల్సినవి చేయకపోవడం కూడా తప్పే. నేను సూటిగా ఒక మాట మాట్లాడతాను, బాడీ నీది కాదు, ఎవరి కోసం వాడుతున్నావు, టైం నీది కాదు, ఎవరి కోసం వాడుతున్నావు, బ్రెయిన్ నీది కాదు, ఎవరి కోసం వాడుతున్నావు, టాలెంట్స్ నీవు కావు, ఎవరి కోసం వాడుతున్నావు, టాలెంట్స్ నువ్వు సంపాదించుకోలేదు, ఏది నీది కాదు, ఏది నీది కాదు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డవారు. మరేం చేయాలట, మరేం చేయాలట, రాయబడ్డ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చేయాల్సిన పనులు, చేయరాని పనులు, అది ఎవరెవరు ఎట్లా ఉన్నామన్నది మనం ఎరుగుతూ మన మనస్సాక్షి బాగానే చెప్తుంది మనకి. చేయాల్సిన పని ఏంటంటే, యూఆర్ నాట్ అట్ ఆల్ యువర్ ప్రాపర్టీ. నువ్వు ఎంత మాత్రం నీ సొత్తు కాదు, నీ సొమ్ము కాదు, నీ హక్కు లేదు, నాది అనడానికి వీలు లేదు, ఆయనది, ఆయనది. ఆయన మహిమ పరచకపోవడమే పెద్ద తప్పు. లూకాసువార్త 16:16 ధనవంతుడు లాజరు సన్నివేశం రాయబడింది. ధనవంతుడు చచ్చాడు, నరకంలోకి వెళ్ళి అగ్నిజ్వాలలో బాధపడుతున్నాడు. ఏమర్థం కాదు, ఏం తప్పు చేశాడని చెప్పి ఎంత ఘోరమైన శిక్ష అంటే, బైబిల్లో రాయబడ్డ అతను చేసిన తప్పు ఏంటంటే, లూకాసువార్త 16:25 అందుకు అబ్రహాము అన్నాడు, కుమారుడా నీవు నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనుభవించు, నా ఇష్టం అన్నాడు. కాబట్టే నరకానికి వచ్చావు, నా ఇష్టం అన్నావు, నా అన్న భావాచారం స్వయం. దానియేలు గ్రంథంలో మనం 4:5 నెబుకద్నెజరు రాజును చూస్తాం. గొప్ప చక్రవర్తి గడ్డి తినే పశువులా చేశాడు. ఏం బాబు ఏం తప్పు చేశాడంటే, బబులను చూసి నా పట్నం అన్నాడు, నా బలము అన్నాడు, నా జ్ఞానం అన్నాడు, నేను గట్టాను అన్నాడు, నేను వస్తాదును అన్నాడు. ఆయన నువ్వు చాలా గొప్పలో ఫీల్ అవుతున్నావు, నీ సంగతి ఏంటో నీకు చెప్తాను, అందరికీ చెప్తానని చెప్పి చావనవలా, చావనవలా, బతుకుండగానే, బతుకుండగానే పశువులా చేసేసాడు. ఏం తప్పు చేశాడు? ఏ దేవుడు జీవితానికి కేంద్రమో, ఏ దేవుడు జీవాన్ని, ఆరోగ్యాన్ని, పేరెంట్స్ని, తెలివితేటలను A to Z ఇచ్చాడో ఆ దేవుడిని పక్కన పెట్టి మనం ఈ మాట అనకపోయినా సరే అట్లాగే ఫీల్ అవుతాం, అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి, నా రాజ్యానికి నేనే రాజుని, నా రాజ్యానికి నేనే రాణిని, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నాలుక్కు వస్తాడు, నా ఇష్టం అన్న ప్రతి ఒక్కడు నాలుక్కు వస్తాడు. చాలా సీరియస్గా ఫీల్ అవుతాడు ఆయన. ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, ఎంతో ప్రేమ చూపించాడు, వాస్తవానికి కోపం చూపించాలి, ప్రేమ చూపించాడు. జస్టిఫికేషన్ దగ్గర ఏం చేశాడు ఆయన? మరలా మూల వాక్యానికి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తప్పు చేసిందేమో మనం, శిక్షకు పాత్రలమేమో మనం, మనం శత్రువులం, మనం పాపులం, మనం భక్తిహీనులం, మనం గురి చేయాలి, మనం సిలువు కొట్టాలి. కానీ 6వ వచనం అంటుంది, ఎలా అనగా మనం బలహీనులుగా ఉండగా క్రీస్తు యవన కాలాన యుక్త కాలమున ఆయన కోసం కాదు భక్తిహీనుల కొరకు చనిపోయాడు, మన కొరకు చనిపోయాడు. దాన్ని 8వ వచనం ఏమన్నాడంటే, దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాము. మన జస్టిఫికేషన్ ఎట్లా జరిగిందంటే, తప్పు చేసింది మనం శిక్ష అనుభవించాల్సిందే, శిక్ష వేయకుండా వదిలేస్తే మాత్రం అన్యాయపు తీర్పు అంటారు, శిక్ష పడాలి, శిక్ష పడింది, కానీ మన మీద కాదు, దైవ కుమారుడి మీద. తల్లి తండ్రి పిల్లలు చేసిన తప్పు మా తప్పండి, మేం పెనాల్టీ కడతాము, మేం బాధ్యత వహిస్తాము, మమ్మల్ని చూసి దయచే ఓర్చుకోండి అని అడ్డుపడ్డట్టుగా తండ్రి తన కుమారుణ్ణి, ప్రియకుమారుణ్ణి పంపించి మన పెనాల్టీ అంతా ఆయన కట్టి, మన శిక్ష అంతా ఆయన భరించి నిన్ను నన్ను విడిపించాడు. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చడం. నా బైబిల్ అంది మనం నీతిమంతులమాట, మనం పరిశుద్ధులమాట. అబ్బా ఆ పదాలు చదివినప్పుడు ఏంటి, నేనా పరిశుద్ధున్నా, నేనా నీతిమంతున్నా, నేనా, నేను అలాంటి వాడు కాదే అనిపిస్తుంది. కానీ అలాంటి వాడు కాదు, అలాంటి వాడిగా తీర్చబడ్డావు, నీతిమంతులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధులుగా తీర్చబడ్డాము, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. ఇది మతం పుచ్చుకోవడం కాదు, మన 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 పెనాల్టీ అంతటి నుంచి తప్పించుకొని దోషి నిర్దోషి అయ్యాడు, అపరాధి నిరపరాధి అయ్యాడు, పాపి పరిశుద్ధుడయ్యాడు, శిక్షక పాత్రుడు ఏ శిక్షాది లేని వాడిగా తెచ్చిపడ్డాడు. దట్ ఈజ్ కాల్డ్ జస్టిఫికేషన్. బైబిల్లో మనం 2 ప్రాముఖ్యమైన ప్యాసేజ్లు చదవాలి ఇది బాగా అర్థం కావడానికి, 2 ప్రాముఖ్యమైన ప్యాసేజ్లు చదవాలి ఇది బాగా అర్థం కావడానికి. అందులో లూకాసు వార్త 18వ అధ్యాయానికి వెళ్దాం, లూకాసు వార్త 18వ అధ్యాయానికి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదివితే, 9వ వచనం నుంచి మనం చదివితే ఇలా ఎలాంటి వాళ్ళంటే, తామే నీతిమంతులమని, ఎస్ విఆర్ హోలీ కాంగ్రిగేషన్, విఆర్ రైచియస్ పీపుల్, మేము నీతిమంతులం, మేము నీతిమంతులం అని వాళ్ళు అనుకుంటున్నారట. దేవుడు నీతిమంతులుగా తీర్చడం వేరు, మనం మనం నీతిమంతులుగా బ్రతకడం వేరు. చాలా మంది నేను చాలా మంచివాడినండి, నేను ఎవరికి తప్పు చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను అందరికీ సాయమే చేశాను, మంచిది మంచిది. ఈ ప్యాసేజ్ మనకు అర్థం కావాలి, తామే నీతులమని నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరుల తృణీకరించు కొందరితో ఆయన ఇలా చెప్పాడు. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారు, అందులో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకరి సుంకరి. పరిసయ్యుడు ఎలా ఉన్నాడంటే మాట్లాడుతున్నాడు, 11వ వచనం, పరిసయ్యుడు నిలవబడి, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచుండెను. నేను చోరుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, ఈ సొంకరిగా కూడా నేను లేను. ఉపవాసం చేస్తున్నాను, నా దశం భాగాలు నీకు ఇస్తున్నాను, నేను చాలా చేస్తున్నాను నీ కోసం అని ఆయన నీతిమంతుడిలా ఫీల్ అయ్యాడు. 2వ వ్యక్తి మాత్రం ఏమీ చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, సిగ్గుతో పశ్చాత్తాప హృదయంతో 13వ వచనంలో రొమ్ము కొట్టుకుంటూ కనులు ఎత్తడానికి ధైర్యించాలక నేను పాపిని, నన్ను కరుణించయ్యా అన్నాడు. 14వ వచనం, ఆ పరిసయ్యుడి కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి. ఏమర్థం చేసుకోవాలి, ఇద్దరిలో వాస్తవానికి ఎవరు బెటర్గా ఉన్నారు? పరిసయ్యుడు. దేవుడు ఎవరు నీతిమంతులుగా తీర్చాడు? సుంకరిని. అదేంటయ్యా అంటే, నేను అనుకున్న ప్రతి ఒక్కడు ఈ రక్షణకు పాత్రుడు కాడు, ఈ రక్షణ పాత్రుడు కాడు. ఎస్ఎఫ్జే ఉద్యోగస్తుల మధ్య ప్రారంభించబడింది. అది భయంకరమైన పోలీస్ డిపార్ట్మెంట్లో స్టార్ట్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి మా మా కోసం మేము చెప్పుకోవడం కంటే, మా పక్కన ఉన్న టీచర్లు మెడికల్ వాళ్ళని అడగాలి ఎన్ని పేర్లు పెట్టాలో అన్ని పేర్లు పెడతారు. ఎందుకంటే అసలు ఏమీ బాగుండదు, ఏమీ మంచిది కాదు. అహం మామూలుగా ఉండదు, నాలుగు చివరిన బూతులు ఉంటాయి. చూపుల్లో పాపం, మాటల్లో పాపం. అసలుకి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాలి అంటే అది ఒక నరక కోపం. అక్కడ పనిచేసేవారు, అక్కడ పనిచేసేవారు. ఈ పరిచయం ఎలా స్టార్ట్ అయిందంటే, మేము బాగా చదువుకున్నాము, మాకు ఉద్యోగం ఉంది, మాకు డబ్బు ఉంది, మా మాటకు విలువ ఉంది, కాబట్టి మేము ఏదో చేద్దాము అనుకుంటే ఇది స్టార్ట్ కాలే. గుండెలు బాదుకొని ఎవా మేము పాపులం, మేము పాపులం, మేము పాపులం అని పాదాల మీద పడితే, ఆయన కనికిరు పడితే ఈ పరిచర్య స్టార్ట్ అయింది. ఈ పరిచర్య స్టార్ట్ అయ్యింది. కాబట్టి నిజంగా చెప్పగలిగారంటే అన్ని ప్రభు కృప. ఈ పరిచర్య ప్రభు కృప, ఈ రక్షణ ప్రభు కృప. పొరపాటున నేను అని ఎవరైనా అంటే మాత్రం నిజంగా సాతాను వాడుకుంటుంది అంతే. నేను అని చెప్పడానికి ఎవరూ లేరు. మేమేమై ఉన్నాము అది కేవలం ఆయన కృప. బై హిజ్ గ్రేస్ ఓన్లీ, బై హిజ్ గ్రేస్ ఓన్లీ, ఆయన కృపను బట్టి మాత్రమే. కాబట్టి పిల్లరా, స్వనీతి, నీ తెలివితేటలు, నీ అనుభవం, నీకున్నది ఏదైనా మాట్లాడుకున్నా అదేది పనికిరాదు, అదేది పనికిరాదు. దాన్ని దేన్ని చూసి కూడా దేవుడు నిన్ను చేర్చుకోలేదు, నీకు ఈ రక్షణ భాగ్యం ఇవ్వలేదు. కేవలం గ్రహించుకుంటావని, నీ స్థితి ఏంటో నువ్వు గ్రహించుకుంటావని, ఆయన ప్రేమ ఏంటో గ్రహించుకుంటావని, ఆ ప్రేమకు లొంగిపోతావని, ఆ ప్రేమకు సరెండర్ అయిపోతావని. నానా, నేను నిన్ను ఎంత బాధ పెట్టాను, నానా నేను నీ ప్రాణం తీసే పని చేశాను, నానా నేను సిలువు కొట్టాను తెలియక దుష్టుడు మోసం చేయడాన్ని బట్టి. నేను ఈరోజు కళ్ళు తెరవబడ్డాయి, నేను నీ ప్రేమకు సాక్షి, నేను నీకు ప్రియమైన కుమార్తెను, నేను నీకు ప్రియమైన కుమారుణ్ణి అని ఏం చేయగలను? ఆయన రుణం ఎట్లా తీర్చుకోగలం? ఆయన జన్మనిచ్చినందుకు ఆయనకి ఏమి ఇవ్వగలము? మా తెలివితేటనిచ్చినందుకు ఆయనకి ఏమి ఇవ్వగలము? అసలుకి మన మన బాడీలో ఉన్న పార్ట్స్ కానీ, మన జీవితకాల దినాలు కానీ, ఆఫ్టర్ ఆల్ ఈ ఆగస్టు 12వ తేదీ 24 గంటలు ఇచ్చినందుకు కూడా ఏమివ్వగలం? ఏమివ్వలేం. ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆయన సొమ్ములో తీసి ఆయనకి ఇవ్వడమే. ఆయనకి మనమేమి ఇవ్వగలం? ఆయనకు మనమేమి ఇవ్వగలం? కాబట్టి అనువర్తి మనం అపాత్రులం, శత్రువులము, పాపులము, భక్తిహీనులము, శిక్షక పాత్రులు అని ఆ ప్యాసేజ్లో రాయబడింది. ఆ మాట అర్థం కావాలి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా అండర్లైన్ చేద్దాం ఉగ్రత నుండి రక్షింపబడుదుము అన్నాడు. ఎవరు ఉగ్రత? దేవుడు ఉగ్రత. దేవుడు ఉగ్రత ఎట్లా ఉంటుంది? దేవుడికి కోపం వస్తే ఎలా ఉంటుంది అంటే, నోవాహ జలప్రలయ కాలంలో సర్వలోకాన్ని జలసమాధి చేసేసాడు. సుధమ గుమర పట్టణాల మీద కోపం వస్తే ఆకాశించి అగ్నిగంధకాలు కురిపించి నేల మొలకలతో సహా కాల్చిపడేశాడు. బైబిల్లో రాయబడ్డ సందర్భాలు. అననీయ సత్పిరలు అబద్ధం ఆడితే మొత్తుతే రక్తం కక్కొని చచ్చారు. ఏ రోజున మొత్తుతే పురుగులు పడి చచ్చాడు. ఐగుప్తు ఫరో యుద్ధరథాలన్నింటినీ ఎర్ర సముద్రంలో సమాధి పాతేశాడు. ఎట్లా ఉంటాడంటే, ఏంటి ఎంత భయంకరంగా ఉంటాడు అనిపిస్తాడు. అవును, ఇప్పుడు మన ఫ్లాష్ బ్యాక్ అంతా మన అవిధేయతను బట్టి, మన భక్తిహీన జీవితాన్ని బట్టి, మన కృతజ్ఞత లేని జీవితాన్ని బట్టి, వాస్తవానికి మనకు రావాల్సిన గిఫ్ట్ ఏంటంటే ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత మన మీద మండాలి, దేవుని ఉగ్రత మన మీద మండాలి. దేవుని ఉగ్రత కోసం రాయబడ్డ మాట చదివితే ఉంటే భయం వేస్తుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. బాబు నన్ను వదిలే అంటే, అబ్బే వదిలే ప్రసక్తి లేదు. కనీసం చంపే అంటే చంపే ప్రసక్తి కూడా లేదు, వదిలే ప్రసక్తి లేదు, చంపే ప్రసక్తి లేదు. మరి ఎంతకాలం? యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు. అది రాయబడ్డ మాటలు, అది రాయబడ్డ మాటలు నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి జస్టిఫికేషన్లు ఏమైందంటే, నీ పాపాలు పోయే పో కాదు, నీ పాపాలు ఎక్కడికి పోవాలా, ఎక్కడికి పోతే అలాంటి కుదరదు. నువ్వేవేవి పాపాలు చేసావో ఆ పాపాలన్నీ నా మీద తీసుకుంటాను, ఆ పాపాలన్నిటికీ నేను శిక్ష అనుభవిస్తాను. భక్తిహీనుల కొరకు యుక్త కాలమున క్రీస్తు చనిపోయాడు, చంపబడ్డాడు, సిలువకు కొట్టబడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు. అది ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు, ఆయన ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. ఒకప్పుడు మనం చేయడానికి ఆయన చేసిన దాని రుణం గట్లానే ఉండిపోయింది, రెండోసారి నరకానికి పోవాల్సిన మన కొరకు ఆయన ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. అలా మనం ఆయన సంఘం అయ్యాం, ఆయన బిడ్డలం అయ్యాం, ఆ ఉగ్రతని తప్పించుకున్నాం, ఆశీర్వాదానికి పాత్రం అయ్యాం. అసలుకి మన జీవితం ఇప్పుడు ఎలా ఉందంటే, నిజంగా మీరు జస్టిఫై అయి ఉంటే, జస్టిఫై అవ్వాలంటే ఏం చేయాలండి? అక్కడ రాయబడ్డ మాటలు ఏం లేదు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటం మొదట వచ్చిన కాబట్టి విశ్వాసం మూలమున. దానికి ఎవరైనా కాగితం రాసిస్తారా? కాగితం రాసేవారు. బైబుల్లో ఆయన చెప్పాడు, బైబుల్లో ఆయన చెప్పాడు, నమ్మిన ప్రతివాడు నశింపక నిత్య జీవం. విశ్వాసం, నమ్మం, యేసుక్రీస్తు ప్రభు నా హృదయంలో చేర్చుకున్నాం. ఆయన కనిపించాడా? కనిపించడో, కమిట్మెంట్. అది యేసుక్రీస్తు ప్రభు కోసం తప్ప ఇంకెవరి కోసం నేను జీవించినో, నా యవనకాల జీవితాన్ని ఆయన తప్ప ఇంకెవరికి ఇవ్వను, అది నీ పర్సనల్ కమిట్మెంట్. ఆయన నీ కోసం చేసిన దానికి నేను ఏం చేయగలుగుతాను, రుణపడిపోయాను, ఆయన కోసం జీవిస్తాను అని తీర్మానం చేసుకోవడం విశ్వాసం మూలంగా. నువ్వు జస్టిఫికేషన్లోకి వస్తావు. వన్స్ నువ్వు జస్టిఫికేషన్లోకి వస్తే నీకు వచ్చే పరిస్థితి ఏంటి, నీకు వచ్చే లాభాలు ఏంటో అర్థం కావడానికి, సహజంగా లాభాలంటే ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయబడ్డ కొన్ని లాభాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి లాభం ఏంటంటే జస్టిఫై అయితే, మొదట వచ్చిన 5వ అధ్యాయం మొదట వచ్చిన కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మొదటి మాట ఏంటంటే దేవుడికి నీకు మధ్య పీస్ఫుల్ వాతావరణం వచ్చింది, దేవుడికి నీకు మధ్య సమాధానం వచ్చింది, దేవుడికి నీకు మధ్య సంధి కుదిరింది, సమాధానం కలిగి ఉందము. ఇప్పటిదాకా పరిస్థితి ఏంటో తెలుసా? బైబిల్ చదవాలంటే ఎక్కడో నొప్పి, ప్రార్థన అంటే అయిష్టం, టీవీ అంటే ఎంత ఇష్టమో, లోకం అంటే ఎంత ఇష్టమో, నిజాయితీ, నీతి, పరిశుద్ధత, యథార్థత అవన్నీ రుచిలేని మాటలు. ఇప్పుడు మనం అంత కన్నింగ్ నేచర్, వేషాలు, డ్రామాలు అవన్నీ బాగుంటాయి. వాస్తవానికి ఆయనకి నచ్చదు పాపాన్ని చూడలేని పరిశుద్ధ కన్నులు కలిగిన దేవుడు. ఆయనకు అస్సలు నచ్చిన జీవితం. ఇప్పుడు నువ్వు చేసుకున్న కమిట్మెంట్ వల్ల ఏం జరిగిందంటే దేవుడితో సమాధానంలోకి వచ్చావు, దేవుడితో సమాధాన వాతావరణం వచ్చింది, దేవుడికి నీ మీద కోపం పోయింది, నీకు దేవుడి పట్ల అయిష్టం పోయి అపారమైన ఇష్టం, ప్రేమ పొంగుకు రావాలి. 10వ వచనం ఎలా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరణిచ్చేమగా రక్షింపబడదము సమాధానపడటం. 11వ వచనం 2వ భాగం ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. శత్రుత్వం పోయింది, నీకు దేవుడికి మధ్య శత్రుత్వం పోయింది, దేవుడు నన్ను క్షమిస్తాడా అనుకోవద్దు. సమాధాన స్థితిని ప్రభు తీసుకొచ్చాడు, నేను ఎంత ఘోర పాపిని కదా అనుకోవద్దు, సమాధాన స్థితిని తీసుకొచ్చాడు. ఇక ఏది దేవుడు మనసులో పెట్టుకోడు, దేన్ని సాతాన్ని చెవిలోకి వచ్చి నువ్వు కాదు, నీకు కాదు, నువ్వు మారవు, నిన్ను అసలు ఒప్పుకోడు అని ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయన చెప్పాడు సమాధాన స్థితిలోకి వచ్చేసాము, శత్రుత్వం పోయింది. ఏమి సాధించావు నువ్వు మతం మారడం వల్ల, క్రైస్తవులకు రావడం వల్ల, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోవడం వల్ల? అంటే దేవునితో సమాధానం ఏర్పడింది, దేవుడికి నా మీద ఉన్న కోపం పోయింది, నాకు దేవుడి మీద ఉన్న అయిష్టము అపోహలన్నీ పోయాయి, ఆయనతో సమాధానంలోకి మనం వచ్చాము. ఇదెంత గొప్ప భాగ్యం, ఇదెంత గొప్ప భాగ్యం. ఆయన ఎక్కడ రాజీకి వస్తాడు? ఎంత లంచం ఇస్తే మాత్రం ఆయన తగ్గుతాడు? ఎంత లంచం ఇస్తే ఆయన రాజీ పడతాడు? ఏం చేసి ఆయన రాజీ పరచగలం? ఏం చేసి ఆయన మనం దారిలోకి తెచ్చుకోగలం? మన భాషలో మాట్లాడుతున్నాం, మనం చేయలా. యేసు ప్రభు చేశాడు, నువ్వు నేను నమ్ముకున్నాము అంతే. దేవుడు సమాధానానికి, రాజీకి, క్షమించడానికి ఇష్టపడిపోయాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ ద్వారా మనం సమాధానంలోకి వచ్చేసాం. రెండవ వాక్యంలో ఏం పొందుకున్నాం ఈ జస్టిఫికేషన్ వల్ల అన్న మాట దగ్గర రెండవ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై. నీకు డోర్ ఓపెన్ అయిపోయింది, నీకు ఎంట్రీ గేట్ ఓపెన్ అయిపోయింది, నువ్వు కృపలోకి ప్రవేశించడానికి అర్హత వచ్చేసింది. ఇదంతా ఆశ్చర్యకరమో, ఇదంతా ఆశ్చర్యకరమో. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు యోహాను సువార్త 10:9, నేనే ద్వారం, ఐఎమ్ ద గేట్, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడ్డవాడే. డోర్ ఓపెన్ అయింది, నీకు డోర్ ఓపెన్ అయింది. లోపలికి రావడానికి మార్గం ఆయన డోర్ ఓపెన్ చేశాడు. మార్గం సుగమమైపోయింది, మార్గం సుగమమైపోయింది. ధైర్యంగా ప్రార్థన చేయగలవు, ధైర్యంగా నువ్వు నీ తండ్రిని, నీ దేవుని నానా అన్నోరారా పిలవచ్చు. ఒకప్పుడు నానా అని పిలిస్తే ఆయన పలికే పరిస్థితులు లేడు, సమాధానం లేదు కదా. మిగతా సమయాల్లో నీకు నచ్చినట్టుగా ఉంటావు, కష్టం వచ్చినప్పుడు మాత్రం నానా అంటావు. ఆ పాపి ప్రార్థన ఆయన ఎట్లా వింటాడు? ఇప్పుడు నువ్వు జస్టిఫైడ్ అయ్యావు, నువ్వు నీతిమంతురాలు అయ్యావు, నువ్వు నానా అని పిలవగానే పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. డోర్ ఓపెన్ అయింది. ఈ కృప యందు ప్రవేశం వచ్చింది మనకి. ఆయన తను తీరా ఆరాధించుకోవచ్చు, ఆయన నోరారా పిలవచ్చు, ఆయనతో సహవాసం చేయవచ్చు. కావాలంటే ట్రై చేయి, నిజంగా నువ్వు నా ప్రార్థన వింటున్నావా, నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నానని అడుగు. పాప ప్రార్థన కాకుండా మరి ప్రారంభ దినాల్లో ఏ సిల్లి ప్రార్థన, ఇదిగో వర్షం అయిపోయంటే వర్షం ఆపేస్తాడు, అదేం ప్రార్థన మనం అడగడానికి లేదు. ఆయన చెప్పాలనుకుంటున్నాడు, నేను నిన్ను క్షమించాలే, నేను నిన్ను క్షమించాలే, నేను నీతో ఉన్నానులే, నీ మాటలు వింటున్నానులే, నీ ప్రార్థన వింటున్నానులే అని చెప్పడానికి చేస్తాడు. ఆయన డోర్ ఓపెన్ అయిపోయింది, జస్టిఫై అయ్యావు కాబట్టి డోర్ ఓపెన్ అయింది. మూడవ మాట, రెండవ వచనం రాయబడిన మాట ఏంటంటే, ఆ దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. వి రిజాయిస్ ఇన్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ అంటే అర్థం ఏంటంటే, అంటే అర్థం ఏంటంటే, స్టాక్ మార్కెట్లో లక్షల కోట్ల లాభాలు కంటే గొప్పది, బంగారం కంటే గొప్పది, లోకంలో ఏదైతే ది బెస్ట్ అంటున్నారో దానికంటే గొప్పది ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ గాడ్. చూడ్డానికి కన్నులు చాలు, చూడ్డానికి కన్నులు చాలు. అసలుకి మన జీవితం ఎలాంటిదంటే మహిమను కోల్పోయాం, పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నమ్మడం ద్వారా మహిమలోకిని వెళ్ళబోతున్నావు అన్న వాగ్దానం వచ్చింది, మహిమలోకి వెళ్ళబోతున్నావు అన్న వాగ్దానం వచ్చింది. ఇదెంత గొప్ప భాగ్యమో, ఇదెంత గొప్ప భాగ్యమో. ఏంటి ఆ మహిమ? ఎట్లాగా మహిమను అర్థం చేసుకోవాలి? దాన్ని తీతు పత్రికలో పౌలు ఎట్లా రాశాడు? తీతు పత్రిక ఇక్కడ చేయబెట్టండి, మళ్ళీ వద్దాం, ఇక్కడ చేయబెట్టండి. తీతు పత్రిక 3:7 వెళ్దాం. తీతు పత్రిక 3:7 వెళ్దాం. 6:7 మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి 60 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు కాదు, 6,000 సంవత్సరాలు కాదు, 600,000 సంవత్సరాలు కాదు, ఇన్ఫినిటీ, అనంతం, నీ జీవం అనంతం, నీ మహిమ నీ మహిమలో గడిపే జీవితం అనంతం, ఇన్ఫినిటీ, జుట్టు తెల్లబడదు, మోకాళ్ళు అరిగిపోవు, ఏ భయాలైతే ఉన్నావో అవేవి అక్కడ ఉండవు, మహిమలో మనం ఉంటాము. ఆ నిరీక్షణలోకి వచ్చాం, ఈ రోజు నేను పేద కుటుంబంలో పుట్టాను, ఈ రోజు నేను ఆడపిల్లగా పుట్టాను, ఈ రోజు నాకు చదువు బాగా రావట్లేదు, ఈ రోజు నాకు పెద్ద కుటుంబాలు లేవు, ఈ రోజు నాని అంత తెల్లగా లేను, అంత పొడుగ్గా లేను, ఏది ఏది నీకు నచ్చంది నీలో నీ కుటుంబంలో నీ పరిస్థితుల్లో ఉన్నాయో మహిమా గుర్చిన నిరీక్షణ ఏమంటుంది అంటే ఇవేవి అలా ఉండవు, ఈ పరిస్థితులు ఏవి అలా ఉండవు. ఆయన ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఈ సమాధాన స్థితి ద్వారా నీకు వచ్చిన వాగ్దానం ఏంటంటే మహిమను పొందుకోబోతున్నావు. ఆ మహిమను గురించిన నిరీక్షణ నిన్ను నన్ను అతిశయించేటట్లుగా, అతిశయించే అన్నమాట తెలుగులో ఉంది కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో రిజాయిస్, రిజాయిస్ ఆనందించు, ఈ వాగ్దానాన్ని బట్టి ఆనందించు. నీకు ఆ గ్లోరియస్ లైఫ్ ఉంది, ఆ గ్లోరియస్ అటర్నిటీలోకి నువ్వు వెళ్ళబోతా ఉన్నావు. నువ్వు ఇక ఎంత మాత్రం పాపివి కాదు, దోషివి కాదు, అపాత్రుడు కాదు, శత్రువు కాదు, శత్రువు కాదు. రిజాయిస్ ఇన్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నాలుగో మాట, మనం ఈ జస్టిఫికేషన్ ద్వారా ఎలాంటి పరిస్థితులకు వెళ్తున్నామంటే మూడు నాలుగు వచ్చిన అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలగజెందినది. ఆశ్చర్యకరమైన మాట, శ్రమల యందు వచ్చయపడదుము. ఇప్పుడు దాకా ఎలా ఉందంటే నాకే ఈ కష్టమా, నాకే ఈ జబ్బ, నాకే ఈ పేదరికమా, నాకే ఈ బలహీనత అని చెప్పి ఏదేదైతే నిన్ను కొంగదీసిందో, ఇప్పుడు జస్టిఫై అయిన తర్వాత నీ అవగాహన ఎట్లా ఉంటుందంటే, జస్టిఫై అయిన నీ అవగాహన ఎలా ఉంటుందంటే ఏదేది నాకు లోపాలుగా ఉన్నాయో అవన్నీ నన్ను పరలోకానికి నడిపించేవిగా ఉన్నాయి, నేను ట్రై చేసి ఏమి మార్చుకోలేను, నేను వీటన్నిటిలోంచి బయటకు వస్తా ఉన్నాను, వీటిలో ఆనందిస్తాను. పౌలు భక్తుడు అంటాడు, నా శ్రమల యందు ఆనందిస్తున్నాను, నా శ్రమల యందు ఆనందిస్తున్నాను. అన్నీ బాగుంటే పరలోకాన్ని మర్చిపోతాం. దయచేసి 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 అర్థం చేసుకుందాం, అన్నీ బాగుంటే పరలోకాన్ని మర్చిపోతాం. ఏవేవి బాగోలేదు, అన్నీ బాగున్నాయి కానీ ఇది ఒక్కటే బాగోలేదు అని అనుకుంటున్నావు, ఏదేది బాగోలేదు, ఏదేది బాగోలేదు, అది నీకు ఆశీర్వాదం, అది నిన్ను పరలోకానికి దగ్గర చేసేది, అది నిన్ను మోకాల మీద తీసుకొచ్చేది, అది నిన్ను ఆత్మీయంగా బలపరిచేది. నీ లోపాలు రక్షించబడ్డావు, నీకు లోపాలు కనబడవు, ఆశీర్వాదాలుగా కనబడతాయి. జస్టిఫై అయిన వాడికి ఒకప్పుడు వాటిని చూసినప్పుడు ఉన్న దృక్పథం వేరు, ఇప్పుడు వాటిని చూసేటప్పుడు ఉండే దృక్పథం వేరు. ఇప్పుడు జస్టిఫై అయిన వాడు ఎట్లా చూస్తాడంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చెందినది శ్రమల యందు అత్యయపడుదుము. రిజాయిస్ ఇన్ అవర్ సఫరింగ్స్. దేవుడు కోసం కోల్పోవటం, దేవుడి కోసం నష్టపోవడం, దేవుడి కోసం మాట పడడం, దేవుడి కోసం నింద అనుభవించటం, ఓ ఎంత గొప్ప ఆనందమో, ఎంత గొప్ప భాగ్యమో. అపిసువర్త 5వ అధ్యాయం 12వ ప్రసంగంలో ఆయన అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు పలుకున్నప్పుడు ఎల్లా మీరు ధన్యులు, గంతులేయండి, ఎంత అదృష్టవంతులు అన్నాడు ప్రభు అయిన యేసు. దయచేసి 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 మనం లోకంలో ఆనందించే వాటిని మించిన గొప్ప ఆనందం, ఆయనతో సమాధాన స్థితిలోకి వచ్చాం జస్టిఫికేషన్ ద్వారా. మనకి ఈ కృపలోకి ప్రవేశం వచ్చేసింది, మనం ఆయన్ని ప్రార్థించగలము, పాడగలము, ఆరాధించగలము, అందులో ప్రవేశించగలము. మూడో మాట, శుభప్రదమైన నిరీక్షణ, వాడభారిన జీవితం, అక్షయమైన జీవితం, ఆ మహిమను గురించి నిరీక్షణలోకి వచ్చేసాము. ఇది ఎంత గొప్ప సంతోషమో, కోట్లు 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 రూపాయలు ఇవ్వలేని తృప్తి ఈ మహిమ దగ్గర నువ్వు పొందుకుంటావు. నాలుగో మాట, ఏవైతే నీలో లోపాలుగా, ఇబ్బందులుగా, వ్యతిరేక పరిస్థితులుగా ఉన్నావో అవన్నీ నిన్ను పరలోక సంబంధిగా మారిస్తే, అవన్నీ నిన్ను లోకం మీద ప్రేమ చచ్చేటట్లుగా చేస్తే, అవన్నీ నిన్ను ఈ లోకానికి అతుక్కోకుండా చేస్తాయి. నేను అంటాను, బాగా అందంగా ఉన్నావా, యు ఆర్ ఇన్ డేంజర్. బాగా తెలివైన కూడా నువ్వు, యు ఆర్ ఇన్ డేంజర్. బాగా డబ్బులున్నాయా, పోతో మారడం చాలా కష్టం, అదేమీ లేవా, అది భాగ్యమో. అన్ని వ్యతిరేక పరిస్థితుల ఇదెంత గొప్ప భాగ్యమో, ఇదెంత గొప్ప భాగ్యమో. శ్రమల యందు ఆనందించేవారుగా మనం ఉంటాము, మనం ఉంటాము. ఐదవ మాట, ఐదవ వచనం చదవాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడ్డ పరిశుద్ధాత్మ ద్వారా. ఇది ఎంత గొప్ప భాగ్యమో, దేవుడు నీ హృదయంలోకి వస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవహిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా, మందిరముగా, నిలయముగా, సాక్షిగా మారిపోతావట. అబ్బా, జస్టిఫై అయ్యావు కాబట్టి దేవుడే నీలోకి వచ్చి ఉండడానికి ఇష్టపడుతూ తన ఆత్మను గురించిన వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనలోకి వచ్చి ఉంటే దాని అర్థం ఏంటి? జయ జీవితం. దేవుడు మనలోకి వచ్చి ఉంటే దాని అర్థం ఏంటి? వరాలతో నిండిన జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఉంటే దాని అర్థం ఏంటి? ఫలవంతమైన జీవితం. ఎంత అద్భుతమైన జీవితం, ఎంత అద్భుతమైన జీవితం. ఇది ఎంత గొప్ప భాగ్యం. జస్టిఫై అయ్యావు కాబట్టి ఆత్మదేవుడు నీలోకి వచ్చి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దీన్ని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి, దీన్ని బట్టి మనం ఆనందించేవారుగా ఉండాలి అంటున్నాడు. ఇంకొక మాట, ఆరో మాట, ఐదవ వచనం మనం ఏం చదువుతున్నామంటే, పరిశుద్ధాత్మ ద్వారా, అబ్బా అద్భుతమైన మాట, దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది. ఎవరి ప్రేమ ఇది? అబ్బాయి ప్రేమ కాదు, అమ్మాయి ప్రేమ కాదు, అమ్మ ప్రేమ కాదు, నాన్న ప్రేమ కాదు, షరతులు లేని ప్రేమ, అగాపే ప్రేమ, పరలోకపు ప్రేమ, అవధులు లేని ప్రేమ, లోపాలు లేని ప్రేమ. ఆ ప్రేమ నీ హృదయాన్ని నింపేస్తుందట. ఆ ప్రేమ నీ హృదయాన్ని నింపేస్తుందట. ప్రేమ లేని మన జీవితాలు ప్రేమతో పొంగుతాయి. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వటం. అనేకుల కొరకు ప్రార్థించేవారుగా, అందరినీ క్షమించేవారుగా, అందరికి ప్రయోజనకరమైన పాత్రగా, నిన్ను నువ్వు ప్రేమించుకునే స్వార్థపరుడివి. ఈరోజు నీకు సంబంధం లేని వారి కొరకు ప్రార్థించేవారుగా, ఎస్ఎఫ్జే సహవాసాలు, అనేక జాతుల కొరకు, రాష్ట్రాల కొరకు, దేశాల కొరకు, ముక్కు ముఖం తెలియని వాళ్ళ కోసం ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఏంటి మనకుందంటే చెప్పగల మాట ఒకటే, మా ప్రేమ కాదు, అబ్బో మేమైతే స్వార్థపరులం, చాలా స్వార్థపరులం. కానీ ఈరోజు మేము ఎందుకు ఇట్లా తయారామంటే, ఆయన ప్రేమ, ఆత్మదేవుని ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడటం, కుమ్మరించబడటం. జస్టిఫై అయిన బిడ్డలో ఆత్మదేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆత్మ ద్వారా తన ప్రేమను హృదయంలో కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాల్లో సమూలమైన మార్పు, మన జీవితాల్లో సమూలమైన మార్పును మనం చూస్తామని వాక్యం మాట్లాడతాం. చివరిగా జస్టిఫై అవడం వల్ల మనం పొందే లాభాలు, మరొక లాభం ఏంటంటే, పదకొండవ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. రిజాయిస్ ఇన్ గాడ్. నీ బలం ఏంటంటే దేవుడే, నీ బలం ఏంటంటే దేవుడే. దేవుడు మన తండ్రి, మనం ఆయన బిడ్డలో, ఆయన పరిశుద్ధ దేవుడు, మన పరిశుద్ధమైన జనం, ఆయన వరుడు మనం వధువు, ఆయన తండ్రి మనం పిల్లలం, ఆయన గుడారంలో మనం ఉండబోతున్నాం, ఆయన మన కోసం రాబోతున్నాడు, మనం ఆయన కలుసుకోబోతా ఉన్నాం. లోకము ధనాశ గతించిపోతాయి, కానీ దేవుడు గతించిపోదు, దేవుని వాక్యం గతించిపోదు, పరలోకం గతించిపోదు. గతించిపోని జీవితంలోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. నేను ముగిస్తా ఉన్నా. యవనకాలపు జీవితం ఎలా ఉంటుందంటే, ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగున్నాం. పెళ్ళే ఇద్దరు పిల్లలకంటే తెలుస్తుంది ఎప్పటికి ఇలా ఉంటావు లేదో. ఎప్పటికి ఇలా ఉంటే బాగున్ను, సూపర్ మ్యాన్ లా ఉంటే బాగున్ను. ఇదంటారు చిక్పీని యూనివర్స్, లేకపోతే అట్లా ఉంటే బాగున్ను, మిస్ వరల్డ్ లా ఉంటే బాగున్ను. అవన్నీ ఇక్కడ జరగవు. కానీ నీకు నాకు ఇవ్వబడ్డ ఈ జస్టిఫికేషన్లోకి, సమాధాన స్థితిలోకి, నీతి మందులుగా తీర్చబడ్డ జీవితంలోకి వస్తే వాడిపోయిన మహిమలో మనం ఉండబోతా ఉన్నాం. యుగ యుగాలు ప్రభువుతో మనం ఉండబోతా ఉన్నాం. దేవునితో సమాధాన స్థితిలో భూమి మీద ఉంటాం. సదాకాలం ఆయనతో ఉండడానికి వెళ్ళబోతా ఉన్నాం. నిరీక్షణలోకి మనం వచ్చాం. కాబట్టి ఈ యూత్ సహవాసం కానీ, ఈ ఎస్ఎఫ్జే 220 సహవాసాలు కానీ కట్టడం వెనకాల నేను చెప్పగలిగే మాట ఏంటంటే, మీరు, నేను చాలాసార్లు ఈ మాట అంటాను, మీరు గంట ప్రార్థనకు వస్తే గంటకు 1,000 రూపాయలు ఇస్తామండి అని ఆఫర్ పెడితే, అబ్బో మన వల్ల కాదు, ఇప్పుడు 800 మంది కాదు, లక్షల మంది వస్తారు. డబ్బులు కదా, నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, డబ్బులకంటే విలువైన గొప్ప మహిమ కలిగిన వాగ్దానాలు మనం పొందుకున్నాం. లోకస్తుల వలె కాక నిరీక్షణ కలిగిన ప్రజలుగా ఆత్మీయ విషయాల్లో ముందుందాం, ఆత్మీయ విషయాల ముందుందాం. గత జీవితానికి ఇప్పటి జీవితానికి సమూలమైన మార్పును చూద్దాం. ప్రాధాన్యతలు మార్చుకున్న, హృదయ సింహాసనం మీద ప్రాణం పెట్టిన ప్రభువును ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం. జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి నిలయంగా మార్చుకుందాం. మన కనులు పరలోకం మీద ఉంచుదాము, భూమి మీద పరలోక సాక్షిగా జీవిద్దాం. అటు కృప సంగారెడ్డి గర్ల్స్ సహవాసానికి మనందరికీ ప్రభు అనుగ్రహించిన కాక. ఆమేన్.